ఇది ఒకటి ఇద్దరు దగ్గర ఉండేది గుంటూరు, 86,000 ఒక టీవీ వాళ్ళ ఇంట్లో ఉందిట అని ఎంత అవస్థపడి, అప్పుడు అది చూడాలి కదా ఇందిరాగాంధీ అంతిమయాత్ర, చాలా అవస్థపడ్డా. ఇప్పుడు 86,000 టీవీ, టీవీ ఎంత 86, ఇంకా రాబోయే రోజుల్లో 86 రూపాయలకు వస్తుందేమో నాకు తెలియదు. తేడా అర్థమవుతున్నా, మీరు ఎంత స్పీడ్గా ఏ స్థితికి ఎదిగారు. అందరూ ఆ స్థితిలో ఉన్నారు కనుక మీ గొప్పతనం మీకు అర్థం అవటల్లే, మీ స్థాయి మీకు అర్థం అవటల్లే. ఎట్టి పరిస్థితుల్లోనూ సంజయుడు లాంటి, సంజయుడు సాధారణ వ్యక్తి కాదు కదా మహాభారతంలో, ఆయన చూసి చెప్పేది మీరే చూస్తున్నారు. ఇంకా నాకు ఎక్కడ ఆశ్చర్యం ఇస్తుంది అంటే, పూర్వకాలంలో ఒక 60-70 ఏళ్ల కిందట కూడా చాలా డబ్బు ఉన్న కోటీశ్వరుల ఇళ్లలో బాగా పాడగలిగేవాళ్ళు పాట కచేరీ ఏదో చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గొప్పగా చెప్పుకునేవారు, ఇవాళ జమీందార్ గారి దాంట్లో ఇలాగా ఒకడో వచ్చి పాట పాడాడు అని. ఈనాడు లిటిల్ ఛాన్స్, 9వ క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళు చేసే పాటలు వాళ్ళకంటే గొప్ప స్థాయిలో ఉండటమే కాకుండా ఎక్కడికి వెళ్తున్నాయమంతా. తేడా అర్థమవుతుందా, మీరు ఎంత గొప్ప విశాలమైనటువంటి నూతన ప్రపంచంలో జీవిస్తున్నారు. మీకు తెలియటంలే మీరు అంత గొప్ప ప్రపంచంలో జీవిస్తున్నారని అర్థం చేసుకోండి. అది ఓ 10 ఏళ్ల కిందట ఊహించుకోండి, ఇప్పుడు ఊహించుకోండి, మీకు తేడా అర్థమవుతుంది ఎంత స్పీడ్గా పరిస్థితులు మారాయో. ఇవంతే ఊహించనటువంటి మార్పులు. దీన్ని బట్టి మీరు కొంచెం ఆలోచించగలిగితే 3 ఏళ్లలో ఇంకా మీరు ఊహించలేనటువంటి మార్పులు త్వరలో జరగనున్నాయి. ఇది అర్థమైందా? ఆ మార్పులకి మీరు ఎలా దోహదం చేయగలరు? ఆ దోహదం చేయటానికి దాంట్లో హంస, పద్మము, గాయత్రి మాత, కమండలము, పుస్తకము, గాయత్రి మంత్రము ఉన్నాయి. ముందు దేవస్థాపన అర్థమైంది కదా మీకు, మీ శరీరంలో ఉన్న దేవత్వం. ఇంకా ఏం జరగాలి? గాయత్రి మంత్రాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక మాట అర్థం చేసుకోండి, కరెంటు గురించి తెలుసుకోవాలి అంటే ఓమ్స్ నియమం తెలియాలి అన్నాం అనుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరు, ఎలక్ట్రిసిటీ చదివిన వాళ్ళకి నేను చెప్పిన మాట అర్థమవుతుంది. కరెంటు గురించి తెలియాలి అంటే మీకు ఒక నియమం తెలియాలి. ఏ నియమం తెలియాలి? ఓం నియమం తెలియాలి. నిజంగానే తెలియాలి ఓం నియమం. ఓం అనేది నేను ఒప్పుకోను, అది భారతీయులకి సంబంధించింది మాత్రమే అన్నాడు అనుకోండి ఎవడైనా సైన్స్ స్టూడెంట్, ఏమవుతాడు? ఏమంటారు వాణ్ణి? నేను ఓం నియమం చదవను, ఓం అనేది ఎవరికి చెందుతుంది? భారతీయులకి చెందుతుంది. నేను చదవాలంటే అంటే ఏమవుతాడు వాడు? మూర్ఖుడు అంటాడు. అలాగే గాయత్రి మంత్రము ప్రతి వ్యక్తికి చెందింది, భారతీయులకి మాత్రమే కాదు. ఎందుకు ప్రతి వ్యక్తికి చెందింది? ఎలక్ట్రిసిటీ ఉపయోగించుకోవడానికి ప్రతి వ్యక్తికి హక్కు ఉన్నది అన్నది ఒప్పుకుంటారు కదా. మీ ఇంట్లో కరెంటు ఉందో లేదో నాకు తెలీదు, వర్షం కురిస్తే కరెంటు పోతుందేమో తెలీదు, అదంతా వేరే విషయం. కానీ కరెంట్ అనేటటువంటి శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు అన్న దాంట్లో ఏదైనా మతం అడ్డుతగులుతుందా? క్రిస్టియన్స్ ఉపయోగించకూడదు, ముస్లిమ్స్ ఉపయోగించకూడదు, ఫలానా జాతి వాళ్ళు ఉపయోగించకూడదు, ఫలానా మతం వాళ్ళు ఉపయోగించకూడదు, ఫలానా వయస్సు ఉన్న వాళ్ళు ఉపయోగించుకోకూడదు అని ఎవడైనా అంటే ఎంత మూర్ఖత్వమో. గాయత్రి మంత్రాన్ని మేము ఉపయోగించుకోకూడదు, మేము చేయకూడదు, మాకు సంబంధించినది కాదు అంటే అంత మూర్ఖత్వం అన్నది అర్థం చేసుకోండి ఇవాళ. అది పెద్ద మార్పు. ఎందుకు? ఈ గాయత్రి మంత్రం మీకు ఒక విషయం నేర్పుతుంది, ఊపిరి పీల్చుకోవడం నేర్పుతుంది. గాయత్రి మంత్రము ఏం నేర్పుతుంది మీకు? ఊపిరి పీల్చుకోవడం నేర్పుతుంది. సంస్కృతంలో దాన్ని గయాన్ త్రాయతి ఇది గాయత్రి అంటారు. ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఇందాక మీతో చెప్పాను పంచప్రాణాలు మీలో ఉన్నాయని. ఆ పంచప్రాణాలు మీలో ఎందుకు ఉన్నాయి? మీరు ఊపిరి పీలుస్తున్నారు కనుక. మీరు ఊపిరి పీల్చడం ఆగిపోతే ఏమవుతుంది? పంచప్రాణాలు ఉంటాయా? ఉండవు కదా. అంచేత ఈ గాయత్రి మంత్రము సైన్స్లో మనం చదివేటటువంటి ఫార్ములా లాగా, మన ఊపిరి ఎలా పీల్చుకోవాలో అని చెప్పేటటువంటి ఫార్ములా, అది అర్థం చేసుకోండి. ఈ ఊపిరి పీల్చుకోవటం అనేది మన శరీరంలో రెండు రకాలుగా తెలుస్తుంది. ఏ సైంటిస్ట్నైనా ఏ మెడికల్ డాక్టర్నైనా అడగండి, వాడు ఏం చెప్తాడు అంటే మనిషి చనిపోయాడు అంటే ఊపిరి పీల్చడం ఆపేశాడు అంటే మొదటి లక్షణం ఏంటి అంటే గుండె ఆగిపోతుంది. రెండో లక్షణం ఏంటి, బ్రెయిన్లో ఉండేటటువంటి వైబ్రేషన్స్ ఆగిపోతాయి. సినిమాల్లో కూడా చూపిస్తారు, చూసారా బ్రెయిన్లో ఇలా 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 గీతలు పడుతూ ఉంటాయి, సడన్గా ఏమవుతుంది ఒక గీత వచ్చేస్తుంది. ఒక గీత వచ్చింది అంటే బ్రెయిన్ ఆగిపోయింది. బ్రెయిన్ ఆగిపోయింది అంటే బ్రెయిన్కి సంబంధించిందేమో పుస్తకాలు, గాయత్రి మాత చేతిలో ఉన్నటువంటి ఆ వేదాలు ఏం చెప్తుంది అంటే నీ ఊపిరి నీ బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, చాలా గొప్ప విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. మీరు అర్థం చేసుకుంటే ఈ రోజు నుంచి మీ జీవితాలు మారిపోతాయి, ఖచ్చితంగా మారుతాయి. మారలేదు అంటే అర్థం ఏంటి అంటే నేను చెప్పింది మీరు వినలేదు అని అర్థం. అంచేత గాయత్రి గురించి అక్కడ చూపిస్తున్నటువంటిది ఒక బొమ్మ కాదు, ఒక దేవత కాదు. ఏంటది, మీ శ్వాస. శ్వాస పోయింది అంటానికి ఇంకో మాట ఏం వాడతాం, హంస ఎగిరిపోయింది అంటాం. ఆ కిందన ఏముంది అక్కడ, హంసం. అది సంకేతం, అది ఒక బొమ్మ. అది ఆ బొమ్మని నువ్వు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థం అవుతుంది. అంచేత అక్కడ రాజుపడినటువంటి గాయత్రి మంత్రం సంస్కృతంలో ఉన్నా, సైన్స్లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. అంటే నేను చదవనని ఎవడైనా అంటున్నాడా, ఈజీక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అని ఉంది, ఈజీక్వల్ టు ఐఆర్ అని ఫార్ములాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. సైన్స్ చదివేటటువంటి వాళ్ళు ఆ ఇంగ్లీష్ ఫార్ములాని ఉపయోగించుకోవాలి. కానీ నేటి వైజ్ఞానికులకు ఊపిరి గురించి ఏం తెలియదు, చనిపోయిన వాడిని బతికించేటటువంటి టెక్నిక్ తెలియదు. ఆ భవిష్యవాణులలో రాబోయే 3 సంవత్సరాలలో మీరు ఒక విచిత్రమైనటువంటి న్యూస్ పేపర్లో చదవబోతున్నారు, చచ్చిపోయిన వాడిని కొంతమంది శాస్త్రజ్ఞులు బతికిస్తున్నారు అని పేపర్లో చదువుతారు. మీరు చనిపోయిన వాడిని కొంతమంది శాస్త్రజ్ఞులు బతికించారు అని పేపర్లో చదువుతారు. వేపల్లిలో మా మాస్టర్ చెప్పారు అని అప్పుడు చెప్తారు. కానీ దీనికి ప్రూఫ్ ఏంటి, కొద్ది రోజుల ముందే 14 ఏళ్ల కోమాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, గ్రీక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ మామూలు మనిషిగా మారాడు అన్న న్యూస్ మీలో ఎవరైనా చదివారా? నేను చెప్పిన ఈ న్యూస్ ఎవరైనా చదివారా? మరి ఏం చదువుతారు పేపర్లు మీరు? సినిమా ఏమాడుతుందో, అతిథిలో ఏముంటుందో, హ్యాపీ డేస్ ఎలా ఉన్నాయో అది చదవటానికి ఆ పేపరు. కోమా అంటే మీకు తెలుసు కదా, కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ బయటికి రాడు, అలాగే పోతాడు. కానీ గ్రీక్లో 14 ఏళ్ల బట్టి కోమాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మళ్ళీ నిద్రలేచాడు. నిద్రలేచాడంటే వాడికి 14 ఏళ్ల కిందట కోమాలో వెళ్ళాక, మొన్న 20 రోజుల కిందట వాడు కోమాలోంచి బయటికి వచ్చాక వాడికి అప్పటి సంగతులే గుర్తున్నాయి, అప్పుడే నిద్రలేచాడు వాడు. ఎందుకు ఇది చెప్తున్నాను, ఆ వేదాలు బ్రెయిన్కి సంబంధించినవి. కోమాలో ఉన్నవాడికి బ్రెయిన్ పనిచేయదు, హార్ట్ కూడా ఆగిపోతే గోలే లేదు అసలు, శరీరమే పనిచేయదు, కుళ్ళిపోతుంది. కమండలంలో ఉన్నటువంటి నీరు ఏ విధంగా అవుతే ఇలాగా ఒక ధారగా పడుతుందో, మెడుల్లా అబ్లాంగేట మన బ్రెయిన్లో ఉన్నటువంటి కేంద్రంలో కొన్ని స్పందనలు వస్తేనే నీ గుండె కొట్టుకుంటుంది, లేకపోతే గుండె కొట్టుకోదు. నీ గుండె కొట్టుకోవడానికి కారణం బ్రెయిన్. ఇవి రెండు కలవాలి, అది అక్కడ చెప్పబడినటువంటి విషయము. ఆ విషయం మీరు నేర్చుకోబోతున్నారు. ఇంచట మీ ప్రజ్ఞామండలిలో మీరేదో సోదిగా గాయత్రి మంత్రం ఏదో ఆధ్యాత్మికత ఏదో దేవుడు దెయ్యం గురించి నేర్చుకోవటం లేదు. జీవించడం ఎలా, పిరికి దద్దమ్మలాగే ఈనాడు మనుషులు జీవిస్తున్నారు. ఏదైనా అంటే ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. ఈనాడు పరిస్థితులు అంతే కదా, ఆత్మహత్య అయినా చేసేసుకుంటున్నారు లేకపోతే చంపేస్తున్నారు. నాకు మీరు ఇంత నిశ్చింతగా ఎలా బతుకుతున్నారో అన్నది నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. హైదరాబాద్లో రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవడో బాంబు పెట్టేస్తాడు. పేపర్లో చదివేది కదా మొన్న, శనివారం నాడు ఒక హోటల్లో గోకుల్ చాట్ పండ్ల, అందరూ హాయిగా పంపించాడు. ఏమైంది? చచ్చారు. రేపు ఆ బాంబు మీ ఇంటి దగ్గర ఉండదు అన్న గ్యారంటీ మీకు ఉన్నదా? సినిమా హాల్లో బాంబు పెట్టాడు, ఫ్యాన్ లేదు, అది వేరే విషయం. ఆ రోజునే, ఆ రోజు తర్వాత చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సినిమాకి పంపించలే, ఓ నెల ఏక పంపించటం మొదలెట్టారు. మూర్ఖత్వం అర్థమవుతోందా? ఎంత ఘోరమైనటువంటి అంధకారంలో జీవిస్తున్నావు అంటే ఒక నెల రోజుల లోపల భయం పోయిందా? భయం పోలేదు, నువ్వు మర్చిపోయావు. మీ యొక్క జ్ఞాపక శక్తి పోయింది, ప్రమాదం గురించి ఆలోచించేటటువంటి సామర్థ్యం పోయింది. ఈ ఊరు సంగతి నేను చెప్పలేను, కానీ హైదరాబాద్లో నేనున్నప్పుడు ప్రతిరోజు పేపర్లో చిత్ర విచిత్రమైనటువంటి న్యూస్ పడేది. ఒక న్యూస్ ఏంటి అంటే, హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఈ మధ్యకాలంలోనే ఇదంతా జరిగింది. 3 నెలలు నేను హైదరాబాద్లో ఉన్నాను, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఈ 3 నెలల్లో జరిగిన పేపర్ న్యూస్లు చెప్తున్నాను నేను మీకు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బీరు తాగుతున్నాడు. సీనియర్స్ చూశారు, అది రోడ్డు మీద తాగుతురా, హాస్టల్కి పోయి తాగు అన్నాడు. సీనియర్స్ వెళ్ళిపోయారు. ఎవరినోతే తాగొద్దని చెప్పాడో వాడు కత్తి తీసుకొచ్చి వాళ్ళిద్దరిని పొడిచి చంపేశాడు. ఎందుకు చంపాడు? రేపు ఇదే సంఘటన మన పిల్లలకి కూడా జరగవచ్చా అని మీకు అర్థమవుతోందా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. భయపించటానికి చెప్పటంలే, దీని నుంచి బయటపడటానికి మార్గం ఉన్నది. ఆ మార్గం గురించి చెప్పడానికి వచ్చాను. అందుకని చెప్పాను, మీ పరిస్థితులు మారుతాయి, మీ సంతతి యొక్క అదృష్టాలు మారుతాయి. భయం అర్థమవుతుందా మీకు? ఎవడు ఎందుకు పొడిచేస్తాడో తెలియదు. ఇంకోడు నన్ను పెళ్లి చేసుకోబోతే నేను చంపేస్తా. మేనమామ అవడు, మేనకోడు లేదు. ఇవన్నీ పేపర్లో చదివారా లేదా? మీరు ప్రేమిస్తున్నట్ట, ప్రేమిస్తే పెళ్లి చేసుకోబోతే ఏం చేస్తాడు? చంపేస్తాడు. అదేం ప్రేమ అనే ప్రశ్న కూడా రావటం లేదు ఎవరికి. ప్రేమించేవాడు ఏం చేస్తాడు? ఎవరిని నువ్వు ప్రేమిస్తున్నావు వాడి కోసం నీ ప్రాణాన్ని ఇచ్చేయాలి. కానీ ఈ సోది ప్రేమలు, ఈ పిచ్చి పిచ్చి ర్యాగింగ్, ఎన్ని ఆత్మహత్యలు ర్యాగింగ్లో జరుగుతున్నాయో తెలుసా? పరీక్షలో పాస్ అవ్వలేదని, పరీక్ష ఫలితాలు కరెక్ట్గా రాదని బాధపడుతున్న పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఇదంతా ఎందుకు అంటే, బుర్ర కరెక్ట్గా లేదు. ఏమైంది ఒక సంవత్సరం ఫెయిల్ అయిపోతే? ఏమైంది సీనియర్ నిన్ను రోడ్డు మీద తాగొద్దు అంటే? ఏమైంది నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోవాలా, చంపేయాలా? భావం అర్థమవుతుందా? ఈ విషమ పరిస్థితులకి ఏకైక మార్గం ఏంటి అంటే, మీరు ఆలోచించటం నేర్చుకోవాలి. ప్రజ్ఞ అంటే సవ్యముగా ఆలోచించడం. మీరు ఆ సంస్థని పెట్టబోతున్నారు. మీరు పెట్టేటటువంటి ప్రజ్ఞా మండలి, మహిళా మండలి, యువ మండలి మామూలుమైనటువంటివి కావు అన్నది అర్థమైందా? ఈ గాయత్రి మంత్రంతో పాటు ఆ పక్కన మీకు 2 సమాధులు కనిపిస్తున్నాయి. కనిపిస్తున్నాయి అందరికి? ఒకసారి చూపించమ్మా అవి. సజల శ్రద్ధ, ఎవరైనా అక్కడ దగ్గరికి వెళ్ళి చూపించండి. అవి అవి 2, సజల శ్రద్ధ, ప్రఖర ప్రజ్ఞ. ఇది కాస్త జాగ్రత్తగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దీన్ని ఏమంటాము అంటే గాయత్రి తీర్థ అంటాం. తీర్థం మనం దేవాలయాలకు వెళ్ళాక తీసుకుంటాం. తీర్థం తీసుకుంటున్నప్పుడు తీర్థం ఇచ్చేటటువంటి పురోహితుడు ఒక మంత్రం చదువుతాడు. మీలో ఎంతమందికి ఆ మంత్రం తెలుసు? తెలుసా ఎవరికైనా? ఏంట మంత్రం? అకాల మృత్యుహరణం. మాట అర్థం తెలుస్తుందా? నేను చెప్పాలా తెలుగులో? ఆ తీర్థం ఎందుకు తీసుకోవాలి మీరు? అకాల మృత్యు ఉండదు. అకాల మృత్యు ఉండదంటే యాక్సిడెంట్స్ ఉండవు. ఎవడు వచ్చి నిన్ను పొడిచి చంపేయడు. అది అకాల మృత్యుహరణం అంటే రోగంతో చావవు నువ్వు. రోగం వస్తుంది, సర్దుకుంటుంది, లేస్తావు. ఎవడికైనా జ్వరం వస్తే భయపడిపోతావు నువ్వు. అమ్మో జ్వరం వచ్చిందని ఇంతైతే భయపడవు. నీకు తెలుసు వాడు చావడు దాంతో అని. అకాల మృత్యుహరణం అంటే రోగంతో చావవు, వ్యాధి వల్ల చావవు, దుర్వ్యసనాల వల్ల చావవు, ఎవడో నిన్ను చంపేయటం వల్ల చావవు, యాక్సిడెంట్స్ జరగవు. ఎటువంటి యాక్సిడెంట్ జరగవు? మనిషి చచ్చిపోయేటటువంటి యాక్సిడెంట్ జరగవు. యాక్సిడెంట్ జరుగుతాయి, చేతిలో కాలు విరుగుతాయి, కట్టు కట్టేసుకుంటారు, మళ్ళా నడక మొదలేసాడు. అకాల మృత్యుహరణం. రెండవది ఏంటి? సర్వవ్యాధి వినాశనం. వ్యాధి చెప్పాను కదా, అకాల మృత్యు అంటే అర్థమైంది కదా, యాక్సిడెంట్స్ అవ్వ. తర్వాత ఏం జరుగుతుంది? సర్వపాప క్షయకరం. నీకు మానసికమైనటువంటి చింత ఉన్నా, ఏదైనా బాధ ఉన్నా, ప్రమోషన్ రావటం లేదు, సీనియర్స్ ఒప్పుకోవటం లేదు, ఇంట్లో కుటుంబ పరిస్థితులు బాగోలేవు, ఇవంతా ఏంటి? మానసికమైనటువంటి బాధలు. ఇవి దేనివల్ల వస్తాయంటే మన ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే పాపం చేయటం వల్ల వస్తుంది అంటాయి. సర్వపాప క్షయకరం. విష్ణు పాదోదకం శుభం అన్నది విష్ణు దేవాలయంలో అవుతే. శివ దేవాలయంలో అవుతే శివ పాదోదకం శుభం. దుర్గాదేవి అవుతే అంటే ఏ దేవాలయంలో అయినా ఈ తీర్థము ఆ ఫలితం ఇస్తుంది అనే కదా అర్థం. మరి ఆ ఫలితాలు వస్తున్నాయా మనకి? రావటం లేదు. ఎందుకు రావటం లేదు? తీర్థము పని చేయాలి అంటే ఒక తీర్థస్థానానికి దానికి సంబంధం ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడుంది, మీరు దండం పెట్టుకుంటే అక్కడ వెంకటేశ్వర స్వామితో లింక్ ఉంది. ఎక్కడ వెంకటేశ్వర స్వామితో? తీర్థంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామితో లింక్ ఉంది. ఓ శివాలయం గురించి మాట్లాడుతున్నప్పుడు దేంతో లింక్ ఉంటుంది? కైలాసంతో లింక్ ఉంటుంది. శివుడు ఎక్కడ ఉంటాడు అంటే కైలాసంలో ఉంటాడు. అదొక తీర్థస్థానం. చెప్పింది అర్థమవుతుంది కదా మీకు? ఈ దేవాలయాలలో పెట్టేటటువంటి తీర్థము ఈ మూడు లక్షణాలు కలివిగా. ఏమిటా మూడు లక్షణాలు? అకాల మృత్యుహరణం, నో యాక్సిడెంట్స్, సర్వవ్యాధి క్షయకరం, రోగాల వల్ల చావడు, సర్వపాప క్షయకరం. అసలు మానసికమైనటువంటి ఏ చింత కూడా మీకు ఉండదు, ఎందుకంటే తీర్థంతో లింక్ ఉంది కనుక. ఇప్పుడు ఏ శివాలయానికి కానీ, ఏ వైష్ణవాలయానికి కానీ దేనికి కూడా తీర్థస్థలాలతో సంబంధం లేదు. ఇంచేత తీర్థం అంటే ఏంటో మనం మర్చిపోయాం. తిరుమలకి వెళ్తున్నాం, అక్కడ 365 తీర్థాలు ఉన్నాయి తిరుమలలో. తెలుసా మీకు ఎవరికైనా ఈ విషయం? తిరుమల కొండల పైన ఎన్ని తీర్థాలు ఉన్నాయంటే 365. అంటే రోజుకు ఒక తీర్థం మీరు చూడదలుచుకున్నా, మళ్ళీ మీరు వెనక్కి తిరిగి రావాలంటే తీర్థయాత్ర పూజ చేసుకుని కేవలం ఒక సంవత్సరం పడుతుంది. కానీ ఏ తీర్థం మనం చూడం. ఇక్కడి నుంచి ఆన్లైన్ కంకణం కట్టించుకుంటాం, వెళ్తాం, గుండు గీయించుకుంటాం, వచ్చేస్తాం, తీర్థయాత్ర అయిపోయి. అందువల్ల ఈ ప్రాణశక్తిని ఉపయోగించుకునేటటువంటి తీర్థము గాయత్రి అంటే ప్రాణశక్తి అని చెప్పాను కదా. ఆ గాయత్రి తీర్థతో మీకు ఈ ప్రజ్ఞామండలితో సంబంధం ఏర్పడుతుంది, లింక్ ఏర్పడుతుంది. మీ పల్లెటూళ్ళలో ఒక స్కూల్ ఉండొచ్చు, కానీ అది నాగార్జున యూనివర్సిటీతో లింక్ ఉంటే నువ్వు ఇక్కడే చదువుతూ ఉండొచ్చు, కానీ నీకు సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది? నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేట్ వస్తుంది. అంచేత ఈ గాయత్రి తీర్థతో కనుక మీకు సంబంధం ఉంటే అది నేను మీకు ఈ ప్రజ్ఞామండలి ద్వారా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను. జీవంతమైనటువంటి ప్రాణమైన ఉన్నటువంటి ఒకే ఒక తీర్థం ఈనాడు ప్రపంచంలో ఉన్నది, అది గాయత్రి తీర్థము. ఇంకా మిగతా తీర్థాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. నేను చెప్పాను తిరుమల గురించి, శృతికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? కోరిక ఏదో తీరి. శృతికి వెళ్ళాక ఏమయ్యా అక్కడ 9 నాణాలను మీరు చూశారా? ఏ 9 నాణాలు? 9 నాణాల నేను ఎప్పుడు వెళ్ళేదే. శృతికి వెళ్ళాడు. ఓ ముస్లిం కుటుంబం శృతి సాయి సేవలో తరించిపోయింది. ఆ భక్తుడి యొక్క సమాధి అక్కడే ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే, చావిడికి రోడ్డు, సన్న రోడ్డు ఉంది, ఒక 10 అడుగుల రోడ్డు, అంటే చావిడి ఉంది, అదే ఆ మహాత్ముడి యొక్క సమాధి ఉంది. అది మీలో ఎంతమంది శృతికి వెళ్ళిన వాళ్ళు చూస్తున్నారు తీర్థయాత్ర? ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, తీర్థయాత్రల యొక్క అసలైన రహస్యం మీకు అర్థం కావటం లేదు. ఫలితం రాదు. వస్తోందంటే నువ్వు కోరుకునే ఉద్యోగాలు, పిల్లలు, దానికి ఆ తీర్థానికి వెళ్ళేది. దేనికి వెళ్ళాలా? విద్య నేర్చుకోవడానికి విద్యాలయాలకు వెళ్ళినట్టే దేవత్వంతో సంబంధం పెట్టుకోవడానికి తీర్థానికి వెళ్ళాలి. దేవత్వంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ కోరికలు తీరుతాయని వేరే విషయం. మెడిసిన్ చదువుకుంటే మంచి కట్నం వస్తుంది, మంచి సమాజంలో స్థాయి వస్తుంది, రైట్? కానీ సమాజంలో స్థాయి రావడానికి, మంచి కట్నం రావడానికి మెడిసిన్ చదవక్కర్లే. మెడిసిన్ ఎందుకు చదవాలి? వైద్యం నేర్చుకోవడానికి చదవాలి. గాయత్రి తీర్థతో మీకు సంబంధం ఏర్పడుతుంది. ఇంకొకటి, అక్కడ పైన 3 ఉన్నారు. ఒకటేమో గురుదేవులు, 2 ఆయన భార్య, ఆ పైన వీళ్ళ యొక్క గురువు గారు. వాళ్ళతో సంబంధం ఏర్పడుతుంది. దాని తర్వాత ఆ పక్కన ఒక కాగడ ఉంది, చూపించమ్మా కాగడ. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ కాగడ ఆధారంగా రాబోయేటటువంటి రోజులలో ప్రపంచంలో ఒక విచిత్రమైనటువంటి గవర్నమెంట్ ఏర్పడబోతోంది. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో మీరు ఈ మార్పు చూడబోతున్నారు. దేని బట్టి? ప్రపంచం మొత్తము కూడా ఒకే శాసన వ్యవస్థ మీద నడుస్తుంది. ఒక పట్టాన్ని మీరు నమ్మరు, కానీ ఈనాడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా అమెరికాకి దాసులు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మరి ఇది ఒప్పుకుంటే ఈనాడు ప్రపంచం అంతా ఎవరి కంట్రోల్లో ఉంది? అమెరికా కంట్రోల్లో ఉంది. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నేను పాకిస్తాన్ని, నేను ఇండియాని. ఒకప్పుడు రష్యా ఉండేది కాస్త అమెరికాకి పోటీగా, ఇప్పుడు రష్యా కూడా లేదు. అంచేత నువ్వు అనుకుంటూ ఉండొచ్చు భారతదేశం స్వతంత్రంగా ఉంది, అమెరికా వేరో దేశము, జపాన్ వేరో దేశము, అది వేరే దేశము అని. కానీ దేశాలన్నీ దేని ద్వారా నియంత్రించబడుతున్నాయి? అమెరికా ద్వారా నియంత్రించబడుతున్నాయి. రాబోయే 3 సంవత్సరాలలో ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భారతదేశం ద్వారా నియంత్రించబడతాయి. ఇది భవిష్యం అని. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో అది జరగబోతుంది. కొంచెం ఆలోచిస్తే నేను చెప్పింది కరెక్ట్ అని మీకే అర్థమవుతుంది. నాసా అనేటటువంటిది అంతరిక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా గొప్ప సంస్థ. అది ఎక్కడుంది అంటే అమెరికాలో ఉంది. అందులో ఉన్నటువంటి సైంటిస్టులో 80% భారతీయులు. చెప్పిన అర్థం ఏందా? భారతదేశమే రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచాన్ని శాసిస్తుంది అనటానికి. 2, మీరు కనుక న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే, ధనం అనేటటువంటిది ప్రపంచాన్ని శాసిస్తుంది అని మీకు తెలుసు. మిత్తలు, అంబానీల పేర్లు వింటున్నారా మీరు? పేపర్ చూసేవాళ్ళు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? డబ్బున్న వాళ్ళు ప్లస్ భారతీయ, భారతదేశంలో ఉన్నారు. అంటే మీరు కనుక సూచన అర్థం చేసుకోగలిగితే ఆ సంకేతాన్ని జాగ్రత్తగా పట్టుకోండి. ఆ సంకేతాన్ని నేను మీకు అందజేయబోతున్నాను ప్రజ్ఞామండలిగా. మొత్తము ప్రపంచం యొక్క ఆర్థిక శాసన వ్యవస్థ భారతీయుల చేతిలో ఉంటుంది. తెలివైన వాడు ఇప్పుడే అటువంటి దాంతో లింక్ అవుతే ఆ శాసన వ్యవస్థలో మీరు పాలు పంచుకుంటారు. లేకపోతే నేను విన్నానండి, అప్పుడు చెప్పారు మాస్టారు, ఏదో చెప్తూ ఉంటారనుకున్నాను. అయినా నాకెందుకండి, ఆవిడ శాసన వ్యవస్థ అవుతే ఓకే. మీకు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు కావాలి అనుకుంటే ఇది ఇంపార్టెంట్, లేకపోతే వేస్ట్. ఇదేంటిది, ఒక సమాచారం మాత్రమే. ఉపయోగించుకుంటే మీ జీవితాలు మారుతాయి. భవిష్యవాణిగా ఉపయోగించుకున్నారనుకోండి, అటువంటి పరిస్థితులు మీ ద్వారా, మీ ఇంటి ద్వారా జరుగుతాయి. తేడా అర్థమైందా మూడింటిది? ఇక్కడ ఆ దాని గురించి నేను మీకు చెప్పాను. ఒక్కసారి గాయత్రి మంత్రం చేశాక ప్రజ్ఞామండలి దగ్గరికి వెళ్దాం. మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని ఎలా అందజేస్తారో అన్నది చూసుకో. ఇంకా ఇది ఫుల్గా రాలేదు. దాని తర్వాత ఇదంతా విన్నాక మీకేమనిపించవచ్చు అంటే, మేము కూడా అంత గొప్ప వాళ్ళం అవుతే బాగుంటుంది. ఎంత గొప్ప వాళ్ళం? శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతి దేవి శర్మ లాగా నేను నా పిల్లలు అవుతే బాగుంటుంది. 56 పేజీలు ఒక చిన్న పుస్తకం ఉంది. ఈ పుస్తకం చదివి మీ జీవితాలలో ఆచరణలో పెడితే మీరు శ్రీరామ్ శర్మ ఆచార్య, మాతా భగవతి దేవి శర్మ కంటే గొప్పవాళ్ళు అవుతారు, నా గ్యారంటీ అది. ఈ ఒక్క బుక్ చాలు, ప్రజ్ఞావతార కథామృతము. ఈ ఒక్క బుక్ అంత మార్పు తెస్తుందా మాస్టారు? రూసో అనే పేరు ఎప్పుడైనా విన్నారా మీలో ఎవరైనా? ఎవడైనా? ఎవడు రూసో? గణతంత్ర వ్యవస్థ, డెమోక్రసీ ఉంటే చాలా మంచిది అని చెప్పిన మొదటి వ్యక్తి. 300 సంవత్సరాల కిందట పుట్టాడు. 300 సంవత్సరాల కిందట స్వాతంత్రం ఏ దేశానికి లేదు, అన్ని రాజరిక వ్యవస్థలే. రూసో అనేటటువంటి ఆ వ్యక్తి 5 పేజీల ఒక ఆర్టికల్ రాశాడు న్యూస్ పేపర్లో. 5 పేజీలు. ఏంటి 5 పేజీల్లో అతను రాసింది? రాజరిక వ్యవస్థ మంచిది కాదు, నియంత డిక్టేటర్షిప్ మంచిది కాదు, ప్రజలు స్వాతంత్రంగా వాళ్ళకి వాళ్ళే పరిపాలించుకోవాలి. ఆ 5 పేజీలు 300 సంవత్సరాల కిందట రాసిన ఆర్టికల్ ఈనాడు ప్రపంచంలో అందరికీ ఏం చేస్తోంది? స్వాతంత్రం కావాలి అని దెబ్బలాడేట్టు చేస్తుంది. 8 పేజీలు. డెస్ క్యాపిటా, ఈ పేరు ఎక్కువ మంది వినుంటారు. ఎంతమంది వినుంటారు ఈ పేరు? అదే వినలేదా? నాతో సంబంధం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తుతానికి ఏముంది, మీకు ఎలాగో తెలుసు. కార్ల్ మార్క్స్ పేరు ఎవరైనా విన్నారా? అది వినలే. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తుల సమూహం ఇక్కడ ఉన్నది. ఈ పరిస్థితి అలా ఉందా? యాదవ్ అలా ఉంది, తింటాం పడుకోవటం, వీలవుతే తాగటం, సిగరెట్లు తాగటం, లేకపోతే పక్క వాడిని తిట్టడం, అది తప్ప మన జీవితాల్లో ఇంకేం లేదు. అసలు కమ్యూనిజం గురించి చెప్పినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్ అని. కార్ల్ మార్క్స్ రాసినటువంటి పుస్తకం డెస్ క్యాపిటా అని మీకేం తెలుస్తుంది? కమ్యూనిస్టులకే తెలియదు. అంచేత ఆ పుస్తకం